ఇంతవరకు మనం మోక్షాన్ని పొందాలంటే మనం ఇప్పుడు చేయవలసినటువంటి కర్మలు, ఆగామి కర్మల్ని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకొని చేయాలి, దాన్ని కర్మయోగం ద్వారా చేయాలి అని చెప్పుకున్నాం. అలాగే అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మల్ని భక్తి యోగం ద్వారా అనుభవించాలి, అప్పుడే ఆ కర్మల యొక్క బాధ తెలియకుండా ఉంటుంది. మరైతే భక్తి యోగం అంటే ఏమిటి? భక్తి యోగం అని అంటే కేవలం ఒక విగ్రహం ముందు కూర్చొని మన యొక్క కోరికల్ని తీర్చుకోవటం కోసం చేసేటువంటి పూజలు, అది భక్తి కిందకి రాదు. లేదా దేవాలయాలకు వెళ్ళటమో, ఏదో మనం ఒక కోరిక కోరుకోవటమో, నమస్కారం పెట్టి రావటమో, కొబ్బరికాయ కొట్టి రావటమో, అది భక్తి కాదు. భక్తి అంటే భగవంతుడితో విడదీయరానటువంటి సంబంధం ఉండాలి. భగవంతుడికి భక్తుడికి ఎంత చక్కని అనుసంధానం ఉండాలంటే ఒక్క క్షణం కూడా భగవంతుడిని మర్చిపోనటువంటి రీతిలో ఉండాలి. భగవంతుడు భక్తుడిని ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా ఉంటున్నాడు, కానీ భక్తుడే భగవంతుడిని మాత్రం మర్చిపోతా ఉన్నాడు. మర్చిపోవటానికి కారణం ఏమిటంటే ఇతనికి ప్రాపంచికమైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు ఇవన్నీ కూడా కావాలి, అందుకని వీటి వైపు పరుగులు తీస్తూ ఉంటాడు. అయితే వీటి వైపు పరుగులు తీస్తున్నప్పటికీ కూడా భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి. తాను పొందేటువంటి విషయాలు కానీ, వస్తువులు కానీ, భోగాలు కానీ అవి కూడా భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరించేటువంటి భావన అతడి యొక్క మనస్సులో నిలవాలి. ఇక భక్తులైనటువంటి వాటిలో ముఖ్యంగా ఉండాల్సినటువంటి మూడు లక్షణాలు చెప్పుకున్నాం. ఏమిటా మూడు లక్షణాలు? మనసు పూర్తిగా భగవంతుడికి అర్పించాలి. కొంత భగవంతుడికి, కొంత ప్రపంచానికి కుదరదు, మొత్తం భగవంతుడికి. రెండవది, ఎల్లప్పుడూ భగవంతుడిని తలుచుకోవాలి, నిత్యము నిరంతరము భగవంతుడిని తలుచుకోవాలి. ఏదో అప్పుడప్పుడు మధ్యగన్నంలో ఊరగాయ నంచుకున్నట్టుగా ఎప్పుడో తలుచుకుంటానంటే అది నిజమైనటువంటి భక్తి కాదు. కాబట్టి నిత్యము నిరంతరము కూడా భగవంతుడి యొక్క స్మరణలో ఉండాలా, భగవంతుడి యొక్క ఆలోచనలో ఉండాలా, ఆ భగవంతుడే నీ మనస్సులో నింపుకోవాలి. ఇక మూడోదేమో శ్రద్ధ అంటే విశ్వాసం. అసలు భగవంతుడి మీద విశ్వాసం కనుక లేకపోతే భగవంతుడి మీద ప్రేమ కలగదు, అంటే భక్తి కలగదు. మరి ఆ విశ్వాసం కావాలంటే భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవాలి, భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవాలి, భగవంతుడు మనకి చేస్తున్నటువంటి మేలు ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే భగవత్ తత్వాన్ని తెలియజెప్పేది ఉపనిషత్తులు. మరి ఉపనిషత్తుల్ని మనంతరం మనం తెలుసుకోవడానికి అర్థం కావు, అందువల్ల ఒక సద్గురువు ద్వారా గురుముఖత శ్రవణం చేసి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే గురువు పట్ల మనకి విశ్వాసం ఉండాలి. గురువు మనకి సత్యమైనటువంటి పలుకుల్నే చెబుతాడు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలనే చెబుతాడు. మన యొక్క శ్రేయస్సుని కాంక్షించేటువంటి వాడే మన గురువు. అటువంటి గురువుని నేను ఎల్లప్పుడూ కూడా విశ్వసిస్తూ ఉండాలి. ఆ గురువు మీద అమితమైనటువంటి భక్తి, ఆ గురువుకి సేవ చేస్తూ ఉండాలి, ఆ గురువుని పూజిస్తూ ఉండాలి, ఆ గురువు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి అనేటువంటి భావన, అలాంటి ఆచరణ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం మన సొంతం అవుతుంది. అలా కనుక కాకపోతే ఈ చెవు ద్వారా వింటాం, ఆ చెవు ద్వారా వదిలేస్తాం, ఈ చెవు ద్వారా వింటాం, ఈ చెవు ద్వారా వదిలేస్తాం, మనకి మాత్రం లోపల ఏం మిగలదు. కాబట్టి గురు వేదాంత వాక్యాదిశ విశ్వాస శ్రద్ధ. కాబట్టి ఈ శ్రద్ధ పరయా ఉపేత, మిక్కిలి శ్రద్ధ, గొప్ప శ్రద్ధ ఉండాలి. ఈ మూడు విషయాలు చెప్పుకున్న తర్వాత మరి అర్జునుడు అడిగాడు, సగుణోపాసకులు గొప్ప, నిర్గుణోపాసకులు గొప్ప అని. నిజంగా ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనేటువంటిది లేదు. నీ కుడి కన్నంటే బాగా ఇష్టమా, ఎడం కన్నంటే ఇష్టమా అంటే ఏం చెబుతాం? రెండు కళ్ళు కావాలి. అలాగనే సగుణోపాసకులైనా నిర్గుణోపాసకులైనా. కాకపోతే నిర్గుణోపాసన కొద్ది కష్టం, సగుణోపాసన తేలిక. ఎందుకంటే సగుణోపాసనలో ఒక విగ్రహం ఉంటుంది, అంటే ఒక రూపం ఉంటుంది, కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని భావాలు ఉంటాయి, కాబట్టి మనం మనసు నిలబెట్టడానికి వీలుంటుంది. మరి నిర్గుణోపాసనైతే రూపం లేదు, గుణం లేదు, ఏ రకమైనటువంటి గుర్తింపు లేదు, ఏ రకంగానూ మన యొక్క ఇంద్రియాలకి అగోచరమైనటువంటిది, అందువల్ల నిర్గుణోపాసన సామాన్యుడికి కష్టంగా ఉంది. అయితే ఈ నిర్గుణోపాసకులైనటువంటి వాళ్ళు కూడా రెండు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి తేలిక. ఏమిటా రెండు జాగ్రత్తలు అనంటే, అందరి పట్ల సమబుద్ధి ఉండాలి, అలాగే సర్వభూతాలకి కూడా మేలు చేయాలనేటువంటి కోరిక ఉండాలి. ఈ రెండు ప్రధానంగా కనుక ఉన్నట్లయితే నిర్గుణోపాసన కూడా తేలిగ్గానే ఉంటుంది. మరి సర్వత్ర సమబుద్ధి అంటే అందరి పట్ల అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో సమబుద్ధి ఉండాలి. ఎలా ఉంటుంది? మనకి మేలు చేసే వాళ్ళ పట్ల మనకున్న బుద్ధి మనకి అపకారం చేసే వాళ్ళ పట్ల ఉంటుందా? ఉండదు. అలా ఉండకపోతే మనం నిర్గుణోపాసనకి పరికరం. మరి అలాంటి అలవాటు మనం చేసుకోవాలి. భక్తుడైనటువంటి వాడికి అలాంటి అలవాటు ఉంటుంది, నిజమైనటువంటి భక్తుడికి అలాంటి అలవాటు ఉంటుంది. ఇప్పుడు తుకారాం ఉన్నాడు, భక్త తుకారాం అని అంటాం మనం. గొప్ప భక్తుడైనటువంటి వాడు ఆ తుకారాం, ఆయన భార్య పరమ గయ్యాళి. అలాగనే ఏకనాథ్ మహారాజ్ ఉన్నాడు, ఆయన గొప్ప భక్తుడు, ఆయన భార్య ఏమో చాలా అనుకూలవతి గుణవతి. మరైతే ఆయన భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఏం చేస్తాడంటే, ఒక ఏకనాథ్ మహారాజు, ఓ స్వామి పాండురంగ, నాకు ఎంతో అనుకూలవతి అయినటువంటి భార్యని నాకు ప్రసాదించి నిరంతరము కూడా నా సేవలు చేస్తూ, నీ సేవ చేసేటప్పుడు కూడా నాకు సహాయం చేస్తూ, ఇలా ఎంతో అనుకూలవతిగా ఉంటా ఉన్నది, ఇటువంటి గుణవతిని అనుకూలవతిని నాకు భార్యగా చేసినందుకు నేను నీ కృతజ్ఞుడిని, నాకు ఎంత మేలు చేసావయ్యా అంటాడు ఆయన. మరి తుకారాం ఈయన భార్య ఏమో ఎడ్డవంటే తెడ్డవంటది, అన్నిటికీ వ్యతిరేకమే, పరమ గయ్యాడు. మరి ఈయన కూడా భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు ఆయన ప్రార్థిస్తాడు, ఓ పాండురంగా, నాకు గయ్యాళి భార్యను అంటగట్టి ఈ ప్రపంచం మీద ఈ సంసారం మీద నాకు విరక్తి కలిగించి నిరంతరము కూడా నీ అందే నా మనసు నిలిపేటట్టు చేశావయ్యా, ఆహా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించావు నాకు అనేమో ఆయన ప్రార్థిస్తాడట. అంటే అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. సర్వత్ర సమబుద్ధయః, ఇది అందరి పట్ల సమబుద్ధి. మరి గయ్యాడి భార్యనిచ్చినా బాగానే ఉందంట ఆయన, అనుకూలవతి భార్యనిచ్చినా బాగానే ఉంది. అంటే ఇద్దరు కూడా భగవంతుడి వైపు తిరగటానికి బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రకంగా మనం కూడా భగవంతుడి వైపు తిరగటానికి మనకు అన్ని రకాలైనటువంటి బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి భావాన్ని మనం కలిగించుకోవటం మనకి చాలా ముఖ్యం. కాబట్టి ఇలా ఉండాలి బుద్ధి, అందరి పట్ల అన్ని విషయాల పట్ల అన్ని వేళల్లో ఇలా సమబుద్ధి ఉండాలి. కానీ మన బుద్ధి ఎలా ఉంటున్నదా జాగ్రత్తగా ఒకసారి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఒక ఆమె బస్ స్టాండ్లో కూర్చుంది, ఆమెకి రావాల్సినటువంటి బస్సు గంట ఆలస్యం ఉంది. సరే ఆ గంట సేపు మళ్ళీ ఇంటికి వెళ్ళి కనుక వస్తే మళ్ళీ ఓ 50 రూపాయలు నష్టం అవుద్దని చెప్పి సరే ఆమె ఇంట్లో కూర్చుంది, గంట సేపు కూర్చుంది, కూర్చుంటారు కూర్చుందాం అనుకొని కూర్చుంది. అదే సమయంలో ఇంకొక ఆమె హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి బస్సులో నుంచి దిగింది. ఈమెను చూసింది, అయ్యో వదిన నువ్వా, నేను ఇంకెవరో అనుకున్నాను, వచ్చి ఆమె పక్కన కూర్చుంది. ఆ వచ్చినటువంటి ఆమె ఈమె ఇద్దరు కూడా 10 సంవత్సరాల కిందట ఒకే ఊళ్ళో పక్క పక్క ఇళ్లలో ఉన్నారు ఉద్యోగరీత్యా, అలా చాలా కాలం ఉన్నారు. 10 సంవత్సరాల కిందట వీళ్ళు ఒక ఊరు వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక ఊరు వెళ్ళిపోయారు, అందువల్ల విడిపోయారు, తర్వాత కలుసుకోలేదు. అందువల్ల ఆమె వచ్చినటువంటి ఆమె అడిగింది ఏమని, వదిన అంతా కులాసాయే కదా? ఆ కులాసాయే, మీరు కూడా కులాసాయే కదా? ఆ మేము కూడా కులాసాగానే ఉన్నాం. వదిన మరి అబ్బాయికి ఉద్యోగం చేస్తున్నాడు కదా? ఆ ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత ఇస్తున్నారేమిటి? 70,000 వస్తుంది. ఓహో బాగానే వస్తుంది, పర్వాలేదు కదా, రైట్, బాగా సంతోషంగా ఉంటున్నాడు కదా, ఏం సంతోషం లేదు వదిన, వాడిని గురించి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంటుంది. ఏమిటి వదిన అంత లవన బాధ ఏంటంటే, వచ్చిందిగా కొరివి, అదిగో ఆ కొరివి మూలాన్నే ఇప్పుడు ఈ బాధ అంతా కూడా. ఎవరు వదిన, అదే పెళ్లి చేశాం కదా, ఆ పెళ్లి చేస్తే ఆ వచ్చిన కొరివి వాడిని నానా యాతనలు పెడతా ఉంది, తలుచుకుంటే మాకు నిద్ర కూడా పట్టడం లేదు, మర్చిపోయి బ్రతకాల్సి వస్తూ ఉంది అని. ఏంటి ఏం చేస్తుంది, ఏమిటి ఏం వంట గింట ఏం చేయదు, వంట కూడా అసలు ఏమి చేయదు. మరి వంట కూడా చేయకపోతే మరి ఏం చేస్తూ ఉంటుంది, ఏముంటుంది, ఎప్పుడు బెడ్రూమ్లో ఉంటుంది, హాయిగా ఏసీ వేసుకుంటుంది, ఏం నవల్ని చదువుకుంటూ ఉంటుంది, లేకపోతే టీవీ పెట్టుకుంటూ ఉంటుంది. సరే పోనీ మరి వంట ఏం చేస్తా, అన్ని మావాడే చేస్తాడు, అయ్యో అన్ని మీవాడే చేయాల్సి వచ్చిందా, సరే పోనీ కనీసం భోజనంలో పెట్టుద్దా, అయ్యో ఇంకా అంతవరకు ఉంటే కావాల్సిందే ఉందినా, మావాడే ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చి ఆ బెడ్రూమ్లో తీసుకొచ్చి ఇస్తే అదిగో తింటా ఉంటుంది. అయ్యో వదిన ఎంత కష్టం వచ్చింది, నిజంగా చాలా బాధాకరం. అవును వదిన ఏమని చెప్పను, నా కష్టం చెప్పడానికి వీల్లేదు అని అంట. మరి అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి పెళ్లి చేశావు, అమ్మాయి కూడా పెళ్లి చేశాను వదిన, అమ్మాయి క్షేమంగా ఉంటుంది కదా, అసలు దాని జాతకమే వేరు వదిన, మంచి సంబంధమే కదా, మంచి సంబంధం వదిన, అల్లుడి గారికి కూడా 100,000 రూపాయలు జీతం వస్తుంది, ఓహో మరి వాళ్ళు కూడా కుటుంబం హాయిగా అన్యోన్యంగా ఉంటున్నారు కదా, బాగానే ఉంటున్నారు వదిన, అసలు అమ్మాయికి పనే ఉండదు, అయ్యో మరి వంట అంత అల్లుడి గారికి చేస్తుంది, మరి భోజనం పెట్టడం చేయండి, అన్ని అల్లుడి గారు ప్లేట్లో పెట్టుకొని తీసుకొస్తారు, మరి అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది బెడ్రూమ్లో ఉంటుంది, హాయిగా నవలు చదువుకోవటమో టీవీ చూడటమో ఏదో ఒకటి చేస్తుంది, హాయిగా ఏసీ వేసుకొని పడుకుంటుంది, ఎప్పుడో కావాల్సి వచ్చినప్పుడు లేచి కూర్చుంటుంది, కాసేపు ఏదో చదువుకుంటుంది, అంతేగాని ఏం లేదు. మరి అయితే ఇంట్లో పని అన్ని అల్లుడి గారు చూసుకుంటాడు, అసలు దాని అదృష్టి నా అదృష్టి వద్ద, అదిగో ఇది సర్వత్ర సమబుద్ధయ అంటే ఈ రకమైనటువంటి భావాలతోటి ఏ పని అయితే కోడలు చేసిందో ఆ పనే కూతురు చేస్తాం, కోడలు చేస్తేనేమో కొరివైంది, కూతురు చేస్తేనేమో జాతకు రాలేదు. కాబట్టి ఇలాంటి భావన కనుక ఉన్నట్లయితే సమబుద్ధి ఎట్లా అవుద్ది, కనుక ఈ సమబుద్ధి కనుక లేకపోయినట్టయితే ఈ నిర్గుణోపాసన అనేటువంటిది కుదరదు. ఎందుకని కుదరదు అనంటే, నిర్గుణోపాసనలో ఈ భక్తుడైనటువంటి వాడు జ్ఞానస్థితికి వెళతాడు, అంతటా భగవంతుడిని చూస్తాడు, అందరిలో భగవంతుడిని చూస్తాడు, అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు, అన్నింటిలో భగవంతుడు ఉన్నప్పుడు మరి అందరినీ ఒక్కటిగానే చూడాలి కదా, మరి వేరువేరుగా కదా చూస్తే ఎట్లా కుదురుద్ది, అందుకనే ఇలా వేరువేరుగా వేరువేరు బుద్ధితో కనుక చూసినట్లయితే వాళ్ళకి ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా కనిపిస్తారు కనుక భగవద్భావన ఉండదు, పరమాత్మ భావన ఉండదు. అందుకే సర్వత్ర సమబుద్ధయ అంటారు. అందువల్ల ఇలా ఉండకూడదు, సమబుద్ధి లేనటువంటి వాళ్ళకి ఈ నిర్గుణోపాసన అనేటువంటిది కుదరదు. అంతేకాదు మనుషుల మధ్యనే కాకుండా సర్వభూతాల పట్ల కూడా ఒకే భావన ఉండాలి, సమస్తమైనటువంటి భూతాలని కూడా ఒక్కటిగానే చూడాలి, అన్నిటి యొక్క శ్రేయస్సు, అన్నిటి యొక్క మేలు మనం కోరుతూ ఉండాలి. మనుషులే కాదు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, హీనమైనటువంటి పశుపక్షి జంతువులు కూడా ఏవైనా సరే వాటి పట్ల కూడా నీకు ఏ రకమైనటువంటి ద్వేషబుద్ధి లేకుండా అన్నింటినీ కూడా సమంగా చూడాలి, అన్నిటి యొక్క మేలుని నువ్వు కోరాలి. ఏకనాథ మహారాజు ఒకసారి ప్రయాగ నుంచి రామేశ్వరానికి గంగ కావిళ్ళు తీసుకొని వస్తున్నారు. అంటే ఈ కాశీలా కానీ ప్రయాగలా కానీ ఆ గంగలో ఉన్నటువంటి జలాన్ని తీసుకొని రామేశ్వరం వచ్చి ఆ రామేశ్వరంలో కనుక ఆ రామలింగుడికి అభిషేకం కనుక చేస్తే అప్పుడు అది గొప్ప పుణ్యమని పూర్వకాలం నుంచి ఒక నమ్మకం. అలాగనే రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రంలో జలం తీసుకెళ్ళి కాశీలో కనుక అభిషేకం చేస్తే అప్పుడు వాడు పరిపూర్ణంగా వాళ్ళ జీవితం ధన్యమైనట్టుగా భావిస్తారు. అందుకని గంగ కావిళ్ళని తీసుకొస్తారు. అంటే ఒక కావిడికి అటోటి ఇటోటి రెండు కుండలు పెట్టుకొని వాటిలో ఆ నీళ్లు తీసుకొని తీసుకొని వస్తారు. సరే పాపం అలా వస్తూ ఉన్నారు చాలా దూరం. మరి అట్లా వస్తూ ఉంటే ఈ రాజస్థాన్ ఎడారి ప్రాంతాలకు వచ్చినప్పటికల్లా బాగా ఎండేమో చుర్రును మండుతూ ఉంది, మరి కావిళ్ళు మోసుకోవటం కూడా కష్టమవుతా ఉంది, భుజాలేమో నొప్పులు పుడతా ఉన్నాయి, ఆ భుజాల నుంచి ఈ భుజానికి, ఈ భుజాల నుంచి ఆ భుజానికి మార్చుకుంటున్నారు. ఎలాగైనా సరే దీన్ని ఆ రామేశ్వరం తీసుకెళ్ళాలి. కానీ అక్కడ ఏమైందంటే ఒక గాడిద అవసాన దశలో ఉంది. ఎందుకనంటే ఆ ఎండకి భరించలేకపోతా ఉంది. ఇప్పుడు మనం కాస్తున్న ఎండలాగానే ఎండ కాస్తా ఉంది. అందుకే ఎడారి ప్రాంతం ఆ ఎండకి దానికి దప్పికైపోయి సాగు బ్రతుకుల్లో ఉంది. చూశాడు ఏకనాథ్ మహారాజు, ఆయనకి జాలేసింది. వెంటనే ఆ కావిడి దింపేసి ఆ నీళ్లు తీసుకొచ్చి దానికి పోశాడు. అది బాగా తాగింది. ఆ తర్వాత ఒళ్ళంతా కూడా ఆ నీటితో తడిపాడు. పక్కన్నటువంటి వాళ్ళు అంటున్నారు, అయ్యో అయ్యో రామలింగేశ్వరుడికి అభిషేకం చేయాల్సి ఉంటే ఇదేంటయ్యా నువ్వు ఇట్లా చేశావంటే, నేను ఈ గాడిద రూపంలో ఉన్నటువంటి రామలింగేశ్వరుడికి అభిషేకం చేశాను కాబట్టి నాకు అక్కడిదాకా పోయే పని లేకుండానే నా అభిషేకం పూర్తయిపోయింది అని అన్నాడు. అంటే గాడిదని కూడా అక్కడ భగవంతుని యొక్క భావనతో చూశాడు. ఆ రకమైనటువంటి భావన ఉండాలి. అందుకని చెప్పి సర్వభూత హితే రతాహ, సర్వభూతాలకి కూడా హితాన్ని కలిగించడం ఎందు ఆసక్తిని కలిగి ఉండాలి. సర్వభూతాలకి మేలు చేయటంలో ఆసక్తిని కలిగి ఉండాలి. ఏకనాథ్ మహారాజే కాదు, తుకారాం కూడా అంతే. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఒకసారి కుక్కొచ్చి ఆ అన్నం గిన్నె మీద నుంచి ఆ మూత తొలగించి ఓ పిల్ల నోట్లో పెట్టుకొని పోతా ఉంది. వెంటనే ఆయన నేతి గిన్నె పట్టుకొని వెనకాడితే పరిగెడుతున్నాడు. ఏమని పాండ్రంగా పాండ్రంగా ఉండు ఉండు ఉండు, ఒట్టి అన్నం కనుక తింటే కడుపులో నొప్పి వస్తుంది, అందుకని కాస్త నెయ్యి వేస్తాను అంటే ఆ కుక్కని పాండురంగడిగా భావించాడు. ఎందుకని? మనకి తెలుసు సర్వభూతాలలో ఉన్నది పరమాత్మే. సర్వభూతాల్లో పరమాత్మే ఉన్నాడని మనం తెలుసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, వింటున్నాం, ప్రశ్న అడిగితే సమాధానం చెబుతున్నాం. కానీ అలా ఉంటున్నావా? అలా మాత్రం ఉండదు, వాటన్నింటినీ వేరుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లా సర్వభూతాల పట్ల కూడా ఒకే రకమైనటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అదిగో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ నిర్గుణోపాసన కూడా చేయగలుగుతారు. ఓ అర్జున, కృష్ణుడు చెప్తున్నాడు భగవంతుడు కాశీలో ఉన్నాడని, రామేశ్వరంలో ఉన్నాడని, తిరుపతిలో ఉన్నాడని, శ్రీశైలంలో ఉన్నాడని, శ్రీరంగంలో ఉన్నాడని, మక్కాలో ఉన్నాడని, మదీనాలో ఉన్నాడని వెతుకుతావేమో అనయ్యా, అదంతా వ్యర్థమైనటువంటి పని. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ, సమస్తమైనటువంటి భూతాల యొక్క హృదయమునందే ఉన్నాడు. అన్ని భూతాల యొక్క హృదయములో పరమాత్మే ఉన్నాడు. కనుక నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, కష్టపడాల్సినటువంటి పని లేదు, నువ్వు కూర్చున్న చోటనే కూర్చో, సమస్తమైనటువంటి భూతాల్లో నువ్వు పరమాత్మ ఉన్నాడని చూడవచ్చు, అలా దర్శించు పరమాత్మని అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందువల్ల ఎవరైతే ఈ ప్రకారంగా పరమాత్మ సర్వత్రా ఉన్నాడని, సమస్తమైనటువంటి భూతాల యందు ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో అటువంటి వాళ్ళ యొక్క భక్తి పరాకాష్ఠను చెందుతుంది. నీ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడని చూడాలి. ఇంకా ఇది ప్రారంభ సాధకులకి. నిజంగా నీ హృదయంలో పరమాత్మ ఉండటం కాదు, అసలు ఆ పరమాత్మ నీవు, హృదయం వేరే. హృదయం ఇప్పటిదాకా నీది, నీవు హృదయానికి కాదు, హృదయం నీది, నీ హృదయంలో నువ్వున్నావు కాబట్టి నువ్వే పరమాత్మ. కాబట్టి నేను పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన మనకి స్థిరపడాలి. ఈ విధంగా ఎవరైతే ఈ లక్షణాలని అలవర్చుకుంటారో అదిగో అటువంటి వాళ్ళకే భక్తుడు, ఏ మద్భక్త సమే ప్రియ, ఎవరైతే ఇలా భక్తుడు అవుతాడో వాడే నాకు ప్రియుడు, వాడే నాకు ఇష్టుడు అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేస్తూ మనకి 37 లక్షణాలు చెప్పినా 37 లక్షణాలు కూడా మనం తెలుసుకోవాల్సిన పనిలే. 37 లక్షణాలు తెలుసుకున్నా మన ఆచరణలో ఒకటో రెండో మూడో మనం ఆచరణ పెట్టుకుంటే మిగిలినటువంటి అన్ని లక్షణాలు కూడా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఏ 2-3 లక్షణాలని నువ్వు ఆచరణలో పెట్టుకున్నా నువ్వు పరమభక్తాగ్రేసుడు అవుతావు. మరైతే ఏమిటి ఆ లక్షణాలు? దాన్ని కూడా మనకి భగవద్గీత 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం దాకా 7 శ్లోకాల్లో 37 లక్షణాలు చెప్పారు. మరి మొట్టమొదటి ఎప్పుడు ప్రధానమైన చెప్తారు కాబట్టి 13వ శ్లోకం చెప్తారు, అగ్రేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షణి అన్నారు. అద్వేష్ట సర్వభూతానాం, ఇప్పటి వరకు మనం చెప్తున్నాం సర్వభూత హితేరతాహ అని, అంటే అన్ని భూతాలకి మేలు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అన్ని భూతాలకి మేలు ఎందుకు చేయాలి? అన్ని భూతాలు పరమాత్మ కనుక. మరి ఇక్కడ ఏం చెబుతున్నారు, నీకు ఏ లక్షణం ఉండాలి? అద్వేష్ట సర్వభూతానాం, ఏ ఒక్క భూతాన్ని కూడా నీవు ద్వేషించవద్దు. సర్వభూత భూతాలంటే దయ్యాలు భూతాలు కాదు, భూతం అని అంటే పుట్టింది అని అర్థం. చెట్టు పుట్టిందే కాబట్టి అది కూడా ఒక భూతం, అందుకని చెట్టు కూడా దేవుడే, అందుకని చెట్టుకు కూడా పూజలు చేస్తాం. రావి చెట్టు మరి ఇట్లాంటి వాటికి మనం పూజలు చేస్తూ ఉంటాం. అలాగే జంతువులు కూడా పుట్టినవి, అందుకని వాటికి కూడా పూజలు చేస్తూ ఉంటాం. పాముకి పూజలు చేస్తాం, పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పాముకి పూజ చేస్తాం. కుక్కకి పూజ చేస్తాం, కాశీ వెళ్ళి వచ్చినటువంటి వాడు కుక్కకు పూజ చేస్తాం. అలా రకరకాలైనటువంటి జంతువులకు కూడా పూజ చేస్తూ ఉంటాం. ఇది మన యొక్క హిందూ ధర్మంలో ఎందుకు పెట్టారంటే చెట్టులోను పుట్టలోను పాములోను తేళ్ళలోను అన్నింటిలో కూడా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి విషయం మనకి గట్టిపట్టడం కోసం. కాబట్టి అన్నింటిలోనూ అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మకి దేహం లేదు, అందుకని ఈ దేహాలన్నింటిలో ఆయన ఉన్నాడు. ఆ పరమాత్మకి గుణాలు లేవు కాబట్టి గుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహాల్లో ఆయన ఉన్నాడు. పరమాత్మ అకర్త, ఏమి చేసేవాడు కాదు, అభోక్త, ఏమి అనుభవించేవాడు కాదు, అందుకని కర్తగా భోక్తగా ఉన్నటువంటి ఈ దేహాలన్నింటిలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అందరిలో ఉన్నాడంటే నీలో కూడా ఉన్నాడు, కాబట్టి నీవు కూడా ఆ పరమాత్మ స్వరూపాలువే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం, ఇది భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి సూత్రం. అంటే అద్వేష్ట, ద్వేషించవద్దు, సర్వభూతానాం అన్ని ఏ భూతమైనా సరే దేన్ని కూడా ద్వేషించవద్దు. మహమ్మద్ పైగంబర్ ఆయన ఏం చెప్పాడంటే ఇస్లాం మతస్థులను ద్వేషించవద్దు అన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే మానవులు ఎవరిని ద్వేషించవద్దు అన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే ఏ భూతాన్ని ద్వేషించవద్దు అన్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏ రకంగా వృద్ధిలోకి వచ్చారో చూడండి. 2000 సంవత్సరాల క్రిందట జన్మించినటువంటి యేసుక్రీస్తు మానవులు ఎవరిని ద్వేషించవద్దు అన్నాడు. 3000 సంవత్సరాల కిందకి జీవించినటువంటి మహమ్మద్ పైగంబర్ మీ మతస్థుల్ని అంటే ఇస్లాం మతస్థుల్ని ద్వేషించవద్దు అన్నాడు, అంటే మిగిలిన ద్వేషించిన పర్వాలేదు. కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు 5000 సంవత్సరాల కిందట సమస్తమైనటువంటి భూతాలు ఏ భూతాన్ని కూడా ద్వేషించవద్దు అని. ఇదే మన యొక్క సంస్కృతిలో మన పురాణాలు మన ఇతిహాసాలు చెప్పింది. కోటాను కోట్ల జన్మల నుంచి, కోటాను కోట్ల యుగాల నుంచి, సంవత్సరాల నుంచి మనకి చెబుతున్నటువంటి పురాణాలన్నీ కూడా ఇదే చెప్తా ఉన్నాయి. ప్రహ్లాదుడు ఏం చేశాడో చూడండి, తనని తొక్క వచ్చినటువంటి ఏనుగులో భగవంతుణ్ణి చూచాడు, నారాయణుణ్ణి చూచాడు. తనని కరవటానికి వచ్చినటువంటి పాములో నారాయణుణ్ణి చూచాడు. తనని కాల్చబోయినటువంటి అగ్నిలో నారాయణుని చూడబోయాడు. తనను దొర్లించినటువంటి నీటిలో నారాయణుని చూచాడు. తనను తాగమనిచ్చినటువంటి విషంలో ఆ నారాయణుణ్ణి చూచాడు. ఇది నిజమైనటువంటి భక్తి. అంతటా అన్నింట అందరిలో పరమాత్మను దర్శించడం అంటే ఇది. అందుకనే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా భక్తుల గురించి చెప్పేటప్పుడు మన వాళ్ళు చదువుతారు ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని. అంటే ముందు ప్రహ్లాదుని తెలుసుకుంటారు. అసలు రాక్షసుడిని ముందు తెలుసుకోవటం ఏమిటి అని అంటే అంత పరమ భక్తాగ్రేసరుడు అయినటువంటి వాడు. అన్నింటిలో నిప్పులో, నీటిలో, గాలిలో, ఆకాశంలో, వాయువులో, అలాగే ఏనుగులో, పాములో, అన్నింటిలో కూడా పరమాత్మను చూచినటువంటి వాడు. అదిగో అది నిజమైనటువంటి భక్తి. మరి ఇప్పుడు కూడా చూడండి, చాలా గొప్ప భక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నిజంగానే పాపం వాళ్ళు భక్తులని మనకు కూడా అనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు కూడా భక్తిలో పరవశం చెందిపోతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి పూలు తెచ్చి పూజలు చేస్తుంటారు, ఎన్నో రకాలైనటువంటి ప్రసాదాలు చేస్తుంటారు. సామాన్యంగా మనం కనుకైతే ఏదో ఒకటో రెండో మూడో ప్రసాదాలు, కానీ వాళ్ళు అంత కాదు, 27, 21, 108 బాగా ఎన్ని కావాలంటే రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడతారు, గొప్ప పూజలు చేస్తారు. కానీ వాళ్ళు చేసేది ఏమిటంటే విష్ణువుని పూజించాలి, శివుణ్ణి పూజించకూడదు. పూజించకూడదు కాదు, శివుణ్ణి తలుచుకోకూడదు. శివుడికి సంబంధించినటువంటి పాటలు కానీ భజనలు కానీ ఎవరు చెబుతుంటే వాళ్ళు చెవులు మూసుకోవటమో అక్కడి నుంచి లేచిపోవటమో జరుగుతుంది. ఎందుకంటే వింటే పాపం వాళ్ళకి. మరి అట్లానే వీరశైవులు ఉన్నారు, వాళ్ళు కూడా విష్ణువుని గురించి తలుచుకోవటం మా పరికరాదు, వాళ్ళు కూడా శివభక్తులు, అందుకని శివుణ్ణి మాత్రమే తలుచుకోవాలి. అలాగనే పూజలు కూడా అంతే, శైవులు ఉన్నారనుకోండి వినాయక పూజ చేస్తారు, వైష్ణవులు ఉన్నారనుకోండి వినాయకుడిని పూజ చేయకూడదు. ఎందుకంటే వినాయకుడు శివుడు కొడుకు కాబట్టి, ఆయన విష్ణువు కొడుకు అయితే చేసేవాళ్ళు, ఆయన శివుడు కొడుకు కాబట్టి పూజ చేస్తే పాపం వస్తుంది, అందుకని విశ్వక్సేన పూజ అని చేస్తారు. అంటే ఈ రకంగా ఏ భూతాన్ని కూడా ద్వేషించవద్దు. ఆఖరికి జంతువుని ద్వేషించినా, చెట్టును ద్వేషించినా, తేలుని ద్వేషించినా, పాము ద్వేషించినా నువ్వు భక్తుడివి కాదు అంటుంటే ఏకంగా దేవుణ్ణి ద్వేషించేస్తున్నారు. శివాలయం కలిగి కనుక వెళ్లాల్సి వస్తే అటు పక్కన చూడకుండా వెళ్తారు, ఒకవేళ ఆ దారిలో వెళ్లాల్సి వస్తే దూరమైనా సరే తిరిగి ఇంకొక మార్గంలో వెళ్తారు. ఈ కర్మంతా ఎందుకు పట్టింది అంటే వాళ్ళేం చెప్తారంటే మా భక్తి అంతా కూడా ఒక్కచోటనే ఉండటానికి, బాగా ఉండటానికి, అందుకని మేము ఇక్కడే మిగిలిన దాన్ని తలుచుకో, మిగిలిన దాన్ని తలుచుకోకపోతే పర్వాలా, కానీ ఎవరిని తలుచుకుంటే నువ్వు సహించకపోతే ఎట్టవుద్ది, దాన్నే ద్వేషం అని అంటారు. కాబట్టి అటువంటి ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు భక్తులు అవుతారా అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం అని చెప్పినప్పుడు మనిషిని ద్వేషించకూడదు, జంతువుని ద్వేషించకూడదు, పశువుని ద్వేషించకూడదు, పక్షిని ద్వేషించకూడదు, దేవుని ద్వేషించకూడదు అన్నప్పుడు మరి దేవుణ్ణి ద్వేషిస్తే. మరైతే సామాన్యంగా ఈ ఆధ్యాత్మిక వాదులైనటువంటి వాళ్ళు ఈ ఆ విగ్రహం ఈ విగ్రహం ఆ దేవుడు ఈ దేవుడు అనుకోకుండా నిజమైనటువంటి భక్తులైనటువంటి వాళ్ళు అందరినీ కూడా పరమాత్మగా చూస్తారు. రాముడైనా ఒకటే, కృష్ణుడైనా ఒకటే, శివుడైనా ఒకటే, వినాయకుడైనా ఒకటే, కుమారస్వామి అయినా ఒకటే, పార్వతీదేవి అయినా ఒకటే, లక్ష్మీదేవి అయినా ఒకటే, ఏమిటైనా ఒకటే, పులైనా ఒకటే, సింహమైనా ఒకటే, కుక్క అయినా ఒకటే, నక్క అయినా ఒకటే, ఎందుకని అన్నింటినీ కూడా ఒక్కటిగా చూస్తారు. అన్నింటినీ ఒక్కటిగా చూడటం ఎవరికైతే అలవాటైందో వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. కాబట్టి అటువంటి భక్తిని కలిగి ఉండాలి, అదే నిజమైనటువంటి భక్తి. కనుక ఎవరి మీద కూడా ద్వేషం ఉండవద్దు అని మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ద్వేషం కనుక ఉంటే ఏమవుతుంది అంటే ఈ ద్వేషం కనుక ఉంటే మన మనస్సు చెడిపోతుంది. మన మనస్సులో ఈ ద్వేషం వల్ల విషం పుట్టుద్ది, దీని కారణంగా మనకి ఆరోగ్యం చెడిపోద్ది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. ఇది భక్తుల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణంగా, మొట్టమొదటి లక్షణంగా చెప్పారు. కనుక నిత్య జీవితంలో సర్వత్రా అందరిలో అన్నింటిలో పరమాత్మను దర్శిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. మరి అందరిలో పరమాత్మను దర్శించేటువంటి వాడు ఇక ఎవరిని ద్వేషిస్తాడు? ఎవరిని ద్వేషించినా పరమాత్మను ద్వేషించినట్టేగా. అందుకనే ఎవరిని ద్వేషించినా పరమాత్మను ద్వేషించినట్టే కనుక, ఎవరిని పూజించినా పరమాత్మని పూజించినట్టే, ఎవరిని సేవించినా పరమాత్మని సేవించినట్టే. కనుక అందరినీ కూడా పరమాత్మగా చూసేటువంటి వాడికి ఎప్పటికీ కూడా చలనం లేదు, అతడు పరమాత్మనే దర్శిస్తాడు, చివరికి పరమాత్మతో ఐక్యమవుతాడు. కాబట్టి ఇలా భక్తితో ఏ దేవతనైనా, ఏ రూపాన్నైనా, ఏ గురువునైనా, ఏ మహాత్ముడినైనా, ఎవరినైనా సరే పూజించవచ్చు. ఏ శాస్త్ర గ్రంథాన్నైనా పూజించవచ్చు, అన్నిటినీ పరమాత్మగా భావించి. కాబట్టి ఎవరిని కూడా ద్వేషించకూడదు. అటువంటి వాడే నాకు ఇష్టుడైనటువంటి భక్తుడు. అటువంటి వాడికే ప్రారంభపూర్వకంగా వచ్చేటువంటి కర్మఫలాలని అనుభవించడానికి, దుఃఖాన్ని అనుభవించడానికి కావలసినటువంటి శక్తిని నేను ప్రసాదిస్తాను అని భగవాన్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అటువంటి భక్తిని కలిగి ఉండాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా ఒక 37 లక్షణాలు మనకి చెప్పినప్పటికీ కూడా ఇంకో 2-3 లక్షణాలు మాత్రమే మనం చెప్పుకొని వదిలేద్దాం. ఎందుకంటే అన్నీ చెప్పుకునేటువంటి సమయం కాదు కాబట్టి, మరి వాటిని మనం రేపు చెప్పుకుందాం.